ఈ శ్రీకృష్ణుడి మీద నాకు అప్పుడప్పుడు కొంచెం అలకొస్తుంది అనమాట. ఊ మహిమ చూపిస్తాడు, మళ్ళీ అంతట్లోనే మనల్ని తీసుకొచ్చి భోజనాల మీదకి దృష్టి వరలేదా చేస్తాడు ఆయన. ఇదే మాయ. ఈ మాయ లేకపోతే 24 గంటలు మా కృష్ణుడు పరమాత్మ అనుకుంటే ఎలా మరి? అప్పుడు ఆయనతోటి స్నేహితులు స్నేహితుడిలా వెలగలేరు, తల్లిదండ్రులు కొడుకుని ప్రేమించలేరు. అందుకే ఇంత విశ్వరూపం చూపించి మళ్ళీ ఆ రూపం చూసినటువంటి అనుభూతి కూడా మా ఆయన చేశాడు. యథాతథంగా మా అబ్బాయి అని నందయ్య సోదరులు, మా మిత్రుడని స్నేహితులు కౌగిలించుకున్నారు. మనలో ఒక పిల్లవాడు కృష్ణుడు అనుకున్నారు. ఆ మహిమంతా మర్చిపోయారు. ఈలోపు అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు ఒకరోజున గోపికల్ని మరికొంతమంది గోపాలకుల్ని వెంట పెట్టుకుని దగ్గరలోనే ఒక పెద్ద కొండ ఉన్నది, అది రాధాదేవి ఇప్పటికి కూడా నివసించే కొండ అనమాట. అక్కడ రాధాదేవికి ఆలయం ఉంది, ఈసారి వెళ్ళి చూడండి, మీకు చాలా అద్భుతమైన కొండది. వృషభానుడు అనేటటువంటి పేరుతో ఉన్న రాధాదేవి తండ్రి అక్కడ తరచుగా వచ్చి నివసించేవాడు. ఆ ప్రాంతంలో దొంగాట్లు ఆడుకుందాం అనుకున్నారు. దొంగాట్లు అంటే ఏమిటనమాట, కొంతమంది ఏమో గొర్రెలుగా మారారు, కొంతమంది ఏమో దొంగలుగా మారారు, కొంతమంది ఏమో గొల్లపిల్లలుగా ఉండాలి గొర్రెల కాపర్లు. గొర్రెలుగా మారినటువంటి కుర్రవాళ్ళని గొర్రెల కాపర్లు చల్లని తోలుతూ మేపాలి. దొంగల వేషం వేసిన వాళ్ళు ఈ పిల్లలు తీసుకెళ్ళి ఒక చెట్టు కింద దాచాలి. దాచిన తర్వాత కాసేపు నాకు కృష్ణుడేళ్ళు దొంగను పట్టుకున్నాక మళ్ళీ తిరిగి గొర్రెలుగా ఉన్న పిల్లల్ని విడిపించి తీసుకురావాలి. ఇలా దొంగాటలాడడం మొదలెట్టారు. ఆయన ఎప్పుడు దొంగాటాడుతూనే ఉంటాడండి. ఇప్పుడు కొత్తగా దొంగాట మొదలెట్టాడు వీళ్ళతో. ఇంతలో ఒక భయంకరాకారుడైన మయరాక్షసుడి కొడుకు, మయుడు అనే పేరుతో రాక్షసుడికి ఒక శిల్పి ఉన్నాడు. ఆ మయుడికి ఒక కొడుకు ఉన్నాడు, వాడి పేరు వ్యోముడు. వ్యోమాసురుడు అనేవాడు అక్కడికి వచ్చాడు. వాడు కంసుడికి మిత్రుడు. ఓహో, దొంగాట బాగా ఆడుతున్నారు, వీళ్ళ సంగతి ఏమిటో నేను చూద్దాం అనుకుని పిల్లల్లో పిల్లవాడిగా మారిపోయాడు. మారిపోయి నేను కూడా ఓ దొంగను అన్నాడు. సరే కృష్ణుడు కానీ అన్నాడు. వీడు దొంగ వేషం వేయటం, పిల్లల్ని 10 మందిని 20 మందిని తీసుకుపోవటం, అక్కడ చోట పెద్ద కొండగుహ ఉంది, ఆ కొండగుహలో పిల్లల్ని పారేసి బయట పెద్ద బండరా ఎడ్డం పెట్టాడు. చిట్ట చివరికి 4 పిల్లలు తప్ప మిగతా అందరి పిల్లల్ని అందరూ దాచాడు. ఇంకా మిగిలిన 4 కూడా పట్టుకుపోదామని అక్కడికి వచ్చాడు వాడు. అప్పుడు కృష్ణుడు వాడి జబ్బ మీద భుజం పెట్టి గట్టిగా ఒక నొక్కు నొక్కి, ఓరి మయాసుర పుత్ర వ్యోమాసుర, నీ దొంగాటలు బాగా తెలిసాయి, అందరి పిల్లల్ని జాగ్రత్తగా కొండ గుహలో దాచావా, ఈ మిగిలిన 4 నన్ను కూడా దాచు, దాచరా దాచు అన్నట్ట. ఓ, దానికే మిమ్మల్ని దాస్తాను అంటూ వాడు వెంటనే కొండంత రూపం ధరించాడు. పెద్ద నల్లని కళేబరంతో భయంకరాకారుడైపోయాడు. కృష్ణుడు ఆ జబ్బలాగే పట్టుకుని ఒక్క ఊపు ఊపి వాడి శిరస్సు మీద పిడికిలితో ఒక్క పోటు పొడిచాడు. అంత భయంకరమైన కొండ వంటి రాక్షసుడు ఆ దెబ్బకే తలకాయ పగిలి చిన్నాభిన్నం కాగా శవాల దగ్గర కుండలు పగలగొడతారు చూసారా, ఆ కుండ అలా పగిలిందో అలా పగిలింది వాడి తలకాయ పూట. అంటే వాడు శవమయ్యాడు, శవం దగ్గర పగిలే కొండ అయిపోయాడు వాడి తలకాయ, అలా ముక్కలు ముక్కలే కింద పడిపోయాడు. వాడిని చంపి ఈ మిగిలిన 4 పిల్లలతో కలిసి వ్యోమాసురుడు పిల్లల్ని కొండగుహలో దాచాడే, ఆ కొండగుహ దగ్గరికి వెళ్ళి ఆ కొండగుహకి అడ్డంగా పెట్టిన బండరాత్రి ఎడంకలతో ఒక్క తన్ను తనడంతో ఆ రాయి ముక్కలు ముక్కలైపోయింది పెట్టిల్లు అనే శబ్దంతో. ఆ తదనంతరం లోపల పిల్లలు పాపం చీకట్లో అటు ఇటు తిరగలేక కొండగుహలో ఇలా అయిపోయామేటో అని ఏడుస్తున్నారు. వాళ్ళంతా కృష్ణుడు చూచి ఆ రాయి పగలగానే బయటకు వచ్చి కాళ్ళ మీద పడిపోయి మమ్మల్ని రక్షించావు కృష్ణ, లేకపోతే ఈ చీకట్లో పడి ఏమైపోదాము అన్నారట. చీకట్లో ఉన్న వాళ్ళని వెలుతురులోకి తీసుకెళ్లడమే నాకు అర్థమేమన్నాడు కృష్ణుడు. మనందరం కూడా చీకట్లోనే ఉంటాం, అజ్ఞానం అనే చీకటి. ఈ అజ్ఞానాంధకారం నుంచి వెలుతురులోకి తీసుకెళ్లడమే ఆ గురువుగారు చేసే పని. వీళ్ళందరినీ రక్షించాడు. ఆ తదనంతరం ఒక అద్భుతమైన దృశ్యం జరిగింది. నారద మహర్షి భూలోకానికి వెంచేశాడు. వెంచేసి శ్రీకృష్ణ పరమాత్మ బృందావనంలో అవు పాలు పితుక్కుంటూ ఉండగా దగ్గరకు వచ్చి, కృష్ణ వాసుదేవ, నీ లీలలు చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎక్కడో వైకుంఠంలో సమస్త లోకాలని పరిపాలిస్తూ సృష్టికర్తగా సృష్టిభర్తగా సృష్టిహర్తగా ఉండే నువ్వేమిటి? పిల్లల్లో పిల్లవాడివైపోయి ఒక్కొక్క చోట పాలు పితుక్కు తాగుతావు, ఒక్కో చోట పెరుగు తాగుతావు, ఒక్కో చోట వెన్న తింటావు, ఒక్కో చోట నెయ్యి తాగుతావు, ఒక్కో చోట కుండలు పగలగొడతావు, గోపికలతో విహరించినట్టు ఉంటావు, విశ్వరూపం చూపిస్తావు, మళ్ళీ ఏమీ లేకుండా మాయమైపోతావు. ఈ పిల్లవాడిగా ఉన్నప్పుడు నిన్ను చూచి మా నాన్నగారు బ్రహ్మదేవుడు కూడా మోసపోతాడు, అయినా మేము నీ భక్తులం, మోసపోయినా మళ్ళీ జ్ఞానంతో నువ్వు సర్వలోకేశ్వరుడు అని గ్రహిస్తున్నావు. నీ వల్ల ఎన్నో శుభకార్యాలు జరిగాయి, ఇంకా జరగాలి. ఇప్పటికే చాలామందిని చంపావు, వ్యోమాసురుడిని కూడా చంపావు. మరి కొద్ది రోజుల్లో నీ చేతిలో వృషభాసురుడు, కేసి ఇద్దరు చావబోతున్నారు. ఆ తర్వాత కంసుడిని చంపడానికి వెడతావు, అక్కడ కువలయాపీడం అనే ఏనుగుని చంపుతావు, చాణూర ముష్టికుల్ని చంపుతావు, కంసుడిని సోదర సమేతంగా వధిస్తావు, ఆపై వరుసగా జరాసంధాదులందరూ నీ వల్ల నశిస్తారు. ఈ భూమి మీద దుష్ట శిక్షణ జరుగుతుంది, శిష్ట రక్షణ జరుగుతుంది, ధర్మ సంస్థాపన చేస్తావు. 128 సంవత్సరాలు భూమి మీద నివసించి అవతారాన్ని పరిసమాప్తి చేస్తావు. అటువంటి నీకు నమస్కారం. నీ అవతారం ఎందుకెత్తావో, ఆ పని కొంచెం బాగా జరగడానికి, ఒక చిన్న పని చేయడానికి ఇప్పుడే నేను మధురా నగరానికి వెడుతున్నాను, నీ ఆజ్ఞమ్మన్నట్ట. నువ్వు అసలు పుట్టింది అందుకు కదా వెడిరా అన్నాడు ఈయన. నారదుడు కృష్ణుడికి అలా నమస్కరించి ఇక్కడ నుంచి టింగ్ టింగ్ అని వీణ వాయించుకుంటూ కంసుడు ఉన్న సభకి వెళ్ళాడు. కంసుడు వాయించి నిండు సభలో సింహాసనం మీద కూర్చునున్నాడు. ఆ సమయంలో కంసుడి దగ్గరికి వెళ్ళి, కంస ఏకాంతంగా నీతో మాట్లాడాలి, ఇక్కడ ఎవరూ లేరు కదా అంటే, ఎవరూ లేరు, ఒంటరిగానే ఉన్నాను, మాట్లాడమన్నట్ట. ఇదిగో నీకు వెనకాతలు ఏం కుట్ర జరుగుతుందో తెలియటం లేదు. దేవతలు పెద్ద కుట్ర చేశారు, ఆ కుట్రలో మీలాంటి రాక్షసులు అమాయకంగా బలైపోతున్నారు. ఇదివరకు చెప్పానా నువ్వేమో భయంకర రాక్షసుడివి, నీ పేరు కారణేమి అని. ఈ వసుదేవుడు నీకు తన కొడుకుల్ని చంపడానికి ఇస్తానని చెప్పి 8వ కొడుకుని పట్టుకుపోయి యశోదకు అప్పగించాడు. యశోద కన్నా ఆడపిల్లని నీకు అప్పగించాడు. ఇప్పుడు బృందావనంలో పెరుగుతున్న బలరాముడు ఆ వసుదేవుడు 7వ కొడుకే. అక్కడ పెరుగుతున్న కృష్ణుడు స్వయాన దేవకీ వసుదేవులు అష్టమ గర్భం నుంచి పుట్టిన బాలుడు. మోసంతో అక్కడ దాచాడయ్యా వసుదేవుడు. ఇదిగో వాళ్ళు అక్కడ బాగా పెరుగుతున్నారు, రేపో మాపో ఇక్కడికి వస్తారు, నీ పిలక పుచ్చుకుని కిందకి ఈడుస్తారు, నీ చిలక కాస్త పైకి లేచిపోవడం ఖాయం. ఊడుతుంది నీ పిలక, లేచిపోతుంది నీ చిలక అనగానే వాడు ఒక్కసారి అలక పొంది, ఎంత మోసం చేశాడు, కొడుకుల్ని చంపడానికి ఇస్తానని చెప్పి తన కొడుకుని బృందావనంలో దాచడానికి పంపుతాడా, వీడి తల నరికేస్తాను అని అమాంతంగా కత్తి దూసి వసుదేవుడు జుట్టు పుచ్చుకోగానే నారదుడు చెయ్యి గట్టిగా పట్టుకుని, నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేసేదేమిటి, వసుదేవుడిని చంపడం వల్ల ఏమైనా లాభం ఉందా, ఈ వసుదేవుడు కాకపోతే ఇంకో వాసుదేవుడి దగ్గరికి వెళ్తాడా వాసుదేవుడు, ఆయన మీద నీ పగ, ఈ అమాయకుల మీద కాదు, నువ్వు వెళ్ళనేమి చెయ్యొద్దు, నీ పగ ఎవరి మీద ఉందో వాణ్ణి ఇక్కడికి పిలిపించుకోవయ్యా, అప్పుడు వాడి మీద నీ పరాక్రమం చూపించావంటే లోకం నిన్ను మెచ్చుకుంటుంది, నీ శత్రువుని చంపి నిష్కంటకం చేసుకుని రాజ్యాన్ని పరిపాలించుకోనగానే ఇప్పుడే వాడిని చంపుతాను అని నారదుడికి కృతజ్ఞత చెప్పుకుని, నారదుడి గొప్పతనం అదే, మహానుభావుడు ఆయన, కంసుడి దగ్గరికి వెడతాడు, కృష్ణుడి దగ్గరికి వెడతాడు, హిరణ్యకశిపుడి దగ్గరికి వెడతాడు, బ్రహ్మదగ్గరికి వెడతాడు, ఇంద్రుణ్ణి పొగుడతాడు, హిరణ్యకశిపుడిని పొగుడతాడు, అందరి దగ్గరికి అలా సమానంగా వెళ్ళే టెక్నిక్ ఉండాలి. ఆ టెక్నిక్ ఎలా వచ్చింది అనుకుంటారు ఆయనకి, కేవలం నారాయణ స్మరణ. ఈ లౌకికం కాదు అది, ఈ పిచ్చి తెలివితేటలు మనం ఉపయోగిస్తే కొంపలు ఉరుగుతాయి, కానీ నిరంతర భగవత్స్మరణ చేస్తే, హరినామ సంకీర్తన చేస్తే ఎక్కడికి వెళ్ళినా బతకచ్చు మనం. ఎంత భయంకరమైన మార్గంలో ప్రయాణం చేసినా, ఎటువంటి రాక్షసుల దగ్గరికి వెళ్ళినా, నీచుల దగ్గరికి వెళ్ళినా, మహాత్ముల దగ్గరికి వెళ్ళినా, అన్ని చోట్ల ఒకే రకమైన సౌఖ్యం పొందాలంటే దానికి ఒక్కటే మార్గం, నిరంతర హరినామ సంకీర్తన. హరినామమే కడు ఆనందమయమని ఒట్టినట్టండి అన్నమాచార్యుడు, పెద్దలు ఎందరో చెప్పారు కాబట్టి దాన్ని చెప్పాడు ఆయన. ఇలా నారదుడు కంసుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో వసుదేవుణ్ణి చంపకుండా చేసి అదృశ్యం కాగానే పళ్ళు పటపట కొరుకుతూ దేవకీ వసుదేవుల్ని మళ్ళీ కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసి చెరసాల్లో పెట్టేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు, ఇప్పుడు ఈ పిల్లల్ని ఎలా చంపాలి, నా పగ ఎలా తీర్చుకోవాలి అనుకుని వెంటనే వాడికి మంచి ఆలోచన వచ్చింది. అక్రూరుణ్ణి పిలిచాడు. అక్రూరా, నువ్వు నాకు చాలా గొప్ప మిత్రుడివి, నీలాంటి మిత్రులు చాలా అరుదుగా ఉంటారు, నీవు అక్రూరత్వంతో బతుకుతున్నావు కాబట్టే మేము కూడా సుఖంగా ఉంటున్నాం, మీది మిక్కిది నువ్వు మా శాఖవాడివి. ఇక్కడ శాఖాభేదాలు కూడా ఉన్నాయి రెండో, అక్రూరుడు కంసుడు వీళ్ళంతా భోజశాఖ, భోజకులం వాళ్ళు, అందుకని వాడు ఏమన్నాడు, మనం ఒకటే శాఖ వాళ్ళం కదా, నాకు కష్టం వస్తే ఆ కష్టం నీదే కదా, అంటే దీన్ని బట్టి ఈ మాయదాని కులపెచ్చుంది ఆ రోజుల్లో కూడా ఉంది కొంత, లేకపోవడం లేదు, ఇదే యుగయుగాలుగా వస్తూనే ఉంది. అజ్ఞానులు అందులో పడతారు, విజ్ఞానులు ఆ పెచ్చలో పడరు. అక్కోరా నా మేనల్లుడమని చెప్పుకుంటూ బలరామ కృష్ణులని ఇద్దరు బృందావనంలో పెరుగుతున్నారు. వాళ్ళు దేవకీ వసుదేవుల పిల్లలట, వాళ్ళని చంపాలి. వాళ్ళని బృందావనంలో చంపాలంటే చాలా కష్టం, ఎందుకని వారికి అక్కడ స్థానబలం ఉంది. అదే వాళ్ళని ఇక్కడికి పిలిపిస్తే వంటింటి కుందేళ్ళు అవుతారు, తేలిగ్గా చంపవచ్చు. ఇక్కడికి రప్పించాలంటే నేను పిలిస్తే వాళ్ళు రారు, నువ్వు వెడితే వస్తారు. ఎందుకంటే నువ్వు అందరికీ ఆత్మీయుడివి, నువ్వు ఉత్తముడివి, వేదాలు చదువుకున్నవాడివి, వాక్చాతుర్యం కలిగిన వాడివి, పని పాడు చేయకుండా సాధించుకొచ్చేవాడివి. నువ్వు వెళ్ళి బలరామకృష్ణుల్ని నేను ఆహ్వానించానని చెప్పి నందాదులతో పాటు ఈ మధుర నగరానికి తీసుకొని రావాలి. అది కూడా ఒట్టిని రమ్మంటారు కదా, మేము చతుర్దశి నాడు భూతపతికి బలులిస్తాం. చతుర్దశి నాడు శివుడికి భైరవ పూజ చేస్తాడు ఈ కంసుడు. ఎవరో తెలియక కొంతమంది అమావాస్య నాడు కంసుడు ధనుర్యాగం చేస్తాడు, చతుర్దశి నాడు బలిస్తాడు అని చెప్పారు. ఈ వ్యాఖ్యానం చిన్నప్పుడు నేను కూడా చదివాను. చతుర్దశి నాడు శ్రీకృష్ణుడు మొదలైనటువంటి వాళ్ళందరినీ అక్కడికి వచ్చేలా ఒక ప్రణాళిక వేసుకుని ఆ చతుర్దశి నాడే శివుణ్ణి కాలభైరవుడిగా ఆవాహన చేసి జంతువుల్ని బలి ఇచ్చి ఆ మరునాడు యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో పిల్లల్ని చంపాలి అని వాడు ప్రణాళిక రచించినట్టుగా ఒక వ్యాఖ్యానం ఉంది. అప్పుడు నేను చాలా కాలం పట్టి ఈ వ్యాఖ్యానం నిజమనుకుని చదువుకునేవాడిని చిన్నప్పుడు కదా. మరి ఇప్పుడు తర్వాత కొంచెం పెద్దయ్యాక భాగవతం పురాణం చెప్పడానికి మొదలుపెట్టి భాగవతం చదివితే ఎంత పొరపాటు భావన అనిపించింది. అది కృష్ణపక్షం కాదు, శుక్లపక్షం. ఎందుకని అంటే చతుర్దశి నాడు అనే మాట కరెక్టు. భాగవతంలో చతుర్దశి నాడు కాలభైరవ పూజ చేస్తాం, ఆ భైరవుడికి జంతువుల్ని బలిద్దాం అని కంసుడు అన్నాడు. చతుర్దశికి మర్నాడు కంసుడిని చంపడానికి ముందు ఆకాశంలో చంద్రుడు పూర్ణబింబంతో ఉన్నట్ట. చంద్రుడు ఎప్పుడు వస్తాడు? పూర్ణిమకి ముందైతేనే. ఆ చతుర్దశి పూర్ణిమకి ముందు చతుర్దశి అయితేనే ఇంచుమించు పూర్ణబింబం. మర్నాడు పూర్ణిమ అద్భుతంగా చంద్రుడు ఉదయించాడు, వెన్నెలుందని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఇంతకీ కంసుడు యజ్ఞం చేసింది పూర్ణిమయ అమావాస్య అంటే పూర్ణిమ. కాబట్టి అమావాస్య అనే భావన ఇక మీద తీసేయండి. వాడు చెప్పాడు పశుపతికి పశు విశేషణములు చతుర్దశి నాడు అసంగుదము. శివుడి ఆలయం ఒకటి ఉంది అక్కడ మధురా నగరంలో. ఆలయంలో శివుడిని కాసేపు కాలభైరవుడిగా అలంకరిస్తారు. కాలభైరవుడు ఉగ్రంగా ఉంటాడు. అలా ఉగ్రంగా అలంకరించి 10,000 జంతువుల్ని బలిచ్చేవారు వాళ్ళు. ఆ బలిచ్చిన జంతువులన్నింటినీ ఒండుకు తినేయడమే, తినడం కోసం బలేది నిజం చెప్పాలంటే. శివుడికి అసలు బలి ఇవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా అమ్మవారి ఆలయాల్లో తెలియక జ్ఞానంతో బలిస్తారు, కానీ శివాలయంలో బలిచ్చేవాళ్ళు ఉండరు. కానీ అక్కడ కర్మగారి వీడొకడు, జరాసంధుడు ఒకడు, రోజు శివుడికి అభిషేకం చేసేవారట. ఎలా అభిషేకం? మనుషుల తలలు నరికి ఆ రక్తం పట్టుకొచ్చి అభిషేకం చేసేవారు. భారతంలో ఉంటుంది, కృష్ణుడు వచ్చి అంటాడు జరాసంధుణ్ణి, ఎరా నువ్వు మీ అల్లుడు ఎంత నీచులేమిట్రా, శివుడికి పాలతో అభిషేకం చేస్తారు, పెరుగుతో అభిషేకం చేస్తారు, తేనెతో అభిషేకం చేస్తారు, మనుషుల తలకాయలందరికి భైరవ పూజ చేసేవాడిని మిమ్మల్నే చూసాం, అందుకే మిమ్మల్ని చంపాలన్నాడు కృష్ణుడు. మహాభారతంలో సభాపర్వంలో ఉంటుంది ఇది. అంటే పాపిష్టి పూజలు అంటారు, క్షుద్ర పూజలు అంటే అవి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ దేవతలకి బలులు ఇవ్వకూడదు. జంతువుల్ని చంపి రక్తపు మడుగు చేసి ఆ విధంగా దేవతలు సంతోషపెట్టగలిగటం అబద్ధం, అసత్యం. దేవతలు ఆ రక్తమునకు సంతోషించరు. అందుకే ఒక గొప్ప శ్లోకం ఉందండి సాత్వికంగా, ఏమన్నా తెలుసా? యోపం కొత్వ పశూన్ హత్వ కృత్వ రుధిర కర్దమం. ఒరే ఒక స్తంభం నాటి, ఆ స్తంభానికి జంతువుని కట్టి దాని తల నరికి నెత్తురు మడుగు చేసి నువ్వు స్వర్గానికి ఎడతావా? అలా నువ్వు స్వర్గానికి ఎడితే ఇక నరకానికి ఎవడు ఎడతాడు? ఇన్ని జంతువుల్ని చంపి ఆ హత్యాపాపంతో స్వర్గానికి మనందరం వెళ్ళగలిగితే ఇక నరకానికి వెళ్ళేవాడు ఎవడుంటాడు? అంటే అర్థం ఏంటనమాట, జంతు హత్య చేసిన వాడు పొరపాటును కూడా స్వర్గమునికి వెళ్ళాడు, వాడికి నరకమే రాసిపెట్టుంది. పొరపాటును తెలియక ఎవరైనా మీరు మేకల్ని బలిస్తాం, గొర్రెల్ని బలిస్తాం, దొన్నపోతులు బలిస్తామని మొక్కుకుంటే వెంటనే లెంపలేసుకుని ఇంకెప్పుడు జీవితంలో అలాంటి పని చేయకండి. అస్సలు భూత బలి, జంతు బలి, పరమాత్ముడు రవ్వంత కూడా అంగీకరించాడు. ఇవన్నీ అజ్ఞానముతో తెలియక చేస్తున్నాం. వీటికి దురాచారములు అని పేరు. ఏం పేరు? అమ్మవారికి ఏమని పేరు? దురాచార శమని, దుష్టదోర, దురాచార శమని, దోషవర్జిత. ఇందులో దురాచార శమని అంటే ఈ బలులు ఇవ్వడము, సద్దన్నం నైవేద్యం పెట్టడం. కొంతమంది తెలియక అమ్మవార్లకు ఏం చేస్తున్నారో తెలుసా? విజయదశమి రోజున ఒక ఆవిడ విస్తరాకేసి రాత్రి వండిన సద్దన్నం పెట్టి ఉల్లిపై వేసి నైవేద్యం పెట్టింది. ఇవన్నీ దురాచారములు, ఇవన్నీ అమ్మవారికి అసహ్యం, వాటిని తొలగిస్తుంది. అందుకని దురాచార శమని. మనం ఇటువంటి వాటికి అతీతంగా వెళ్ళడమే సాత్విక పూజ. ఇప్పుడు మనం చేస్తున్నది నిజమైన పూజ. క్షుద్ర పూజలు ఇక మీదట వద్దు, అవి అజ్ఞానులు చేసే పనులు. వీడంటే నీచుడు గనక, రాక్షస బుద్ధి గనక ఏమన్నాడు? చతుర్దశి నాడు నేను పశువులు బలిస్తాను భూతపతికి, ఆ తర్వాత మరునాడు రోజున ధనుర్యాగం చేస్తాను. కంసుడి దగ్గర ఒక విల్లు ఉంది, ఆ విల్లు ఎంత ఉంటుంది? కొండంత ఉంటుంది, పెద్ద విల్లు అనమాట అది. ఆ భయంకరమైన పెద్ద విల్లుని సభామండపంలో పెట్టి యజ్ఞం చేసి ఆ యజ్ఞాక్షతలు ఆ విల్లు మీద తొలుగుతారు. మంచి గొప్ప విల్లు అనమాట అది. ఆ వింటికి యజ్ఞం చేస్తారు కనుక దానికి ఏమని పేరు? ధనుర్యాగము. ఆ యాగం అయ్యాక అందరినీ సత్కరించి భోజనాలు పెట్టడం ఒక ఆచారం. ఈ భూతబలుడిచ్చిన జంతువుల యొక్క కళేబరాలతోటి వాడు వంట చేసి తినేవాళ్ళందరికీ, మాంసం తినేవాళ్ళందరికీ మాంసం పెట్టేసేవాడు అనమాట. నందాదులు కేవలం పెరుగన్నం తింటారు కనుక వాళ్ళకేమో దధ్యన్నం పెడతానని, యజ్ఞం చూడడానికి రమ్మని నేను చెప్పానని చెప్పు. వాళ్ళు వస్తారు. వచ్చేటప్పుడు కానుకలు కూడా తేవాలని చెప్పు. కట్నాలు బాగా తెమ్మను, నాకు ఏటేటా పన్ను కట్టాలిగా, ఆ పన్ను తెమ్మని చెప్పు. నువ్వు చెబితే వాళ్ళు వస్తారు. ఇక్కడికి వచ్చాక వాళ్ళని నల్లుని నలిపినట్టు నలిపేస్తాను. మన నగరానికి వస్తారుగా, మన ఇంటికి వస్తారు కాబట్టి చంపడం చాలా తేలిక. నా దగ్గర కొండంత ఏనుగు ఉంటుంది, దాని పేరు కోలయాపేడం. 10,000 ఏనుగుల్ని చంపింది అది. మనకి గుళ్ళో చూసారా, ఒక ఏనుగు కొండలో ఉంది, ఆ ఏనుగుకి 10 రెట్లు ఉండేది అది కోలయాపేడం అంటే. దాని దంతములతోటి కొండను కొడితే కొండ ముక్కలైపోయింది. 10,000 ఏనుగుల్ని యుద్ధములో చంపినటువంటి ఆ ఏనుగు కంసుడి దగ్గర ఉన్నది కోవలయాపేడం. కు అంటే భూమి, వలయము అంటే మండలం, కోవలయము అంటే భూమండలం. భూమండలాన్ని ఆపేయడం, పీడించి వదిలిపెట్టింది కనుక దానికి కోవలయాపేడం అని పేరు. అది నడుస్తుంటే భూమి దద్దరిల్లిపోయేదిట. అటువంటి ఆ ఏనుగుని నేను రెచ్చగొట్టి బలరామకృష్ణులు రాగానే సరిగ్గా సింహద్వారం దగ్గరే చంపేలా చేస్తాను. సభాభవనంలోకి వచ్చే ముందు, సభాభవనం అంటే ఇప్పుడు మన క్రికెట్ స్టేడియం ఎలా ఉంటుందో అలా ఉండేది వాడికి. అందులోకి వచ్చే చోట సింహద్వారం ఉన్నది, ఆ ద్వారం దగ్గర ఏనుగుని పెట్టి బలరామకృష్ణుల్ని చంపిస్తాను. ఒకవేళ తప్పుకున్నారనుకో, ఆ తర్వాత మన దగ్గర చాణూరుడు, ముష్టికుడు మొదలైన మల్లులు ఉన్నారు. ఈ మల్లులు చక్క కింద పెట్టి నలిపేస్తారు. అయినా తప్పుకుంటే మూలబలం ఉన్నారు కొంతమంది కంసుడి దగ్గర. మూలబలం అంటే ఇప్పుడు చెప్పాలంటే స్పెషల్ కమెండోస్ అన్నమాట. అటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆ బలరామకృష్ణుల్ని వేటాడతారు. ఏమైనా బలరామకృష్ణుల్ని చంపడం ఖాయం. ఈ పని నువ్వు చేయమనగానే అక్రూరుడు చిరునవ్వు నవ్వుకున్నాడు లోపల. ఎంత మాయకుడు, చేతులారా నెత్తి మీద కొలివి పెట్టుకుంటున్నాడు. ఆయన అంత గొప్పవాడు, ఈయనకి కొంచెం తెలుసు. చూడకపోయినా బలరామకృష్ణుల గురించి నారదుడు చెప్పగా విని ఉన్నాడు. ఎప్పుడు చూద్దామా వాళ్ళు మహాత్ములుట అనుకుంటున్న ఈయనకి ఇప్పుడు అక్కడికే ఈయన పంపుతూ ఉంటే అది వరం అనిపించింది. నేను బలరామకృష్ణుల్ని చూడాలనుకుంటున్నాను, తీసుకురమ్మని నన్నే పంపుతున్నాడు. ఏం అదృష్టం అనుకుని పైకి అలా అనకుండా పంపిన పోనివాడనే నృపాలక మహారాజా, నేను నీ సేవకుణ్ణి, నువ్వు వెళ్ళమంటే వెళ్లకుండా ఉంటానా? మనుష్యులకి ఏం జరుగుతుందో తెలియదు. మేమే దేవుళ్ళు అనుకుంటారు, మా అదృష్టానికి మేమే కర్తలం అనుకుంటారు. కానీ దైవం మరొక రకంగా సంకల్పిస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఏం జరగాలో అదంతా దైవ సంకల్పం. నువ్వు చెప్పావు వెడతాను, తర్వాత ఏం జరుగుతుందో ఆ పరమాత్ముడే సంకల్పిస్తాడు. రేపే శుభతిథి చూసుకుని బయలుదేరతాను అన్నాడు అని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెంటనే కౌశలం ఏం చేశాడు, కేసి వృషభాసురుణ్ణి ఇద్దరిని పిలిచాడు. ఒరే అరిష్ట, నువ్వు ఆబోతు రూపంలో కృష్ణుడిని చంపడానికి పో. ఒరే కేసి, నువ్వు గుర్రపు రూపంలో కృష్ణుడిని చంపడానికి వెళ్ళు. మీ ఇద్దరు వీలుంటే అక్కడ చంపడానికి ప్రయత్నించండి. మీ ఇద్దరి వల్ల కాకపోతే ఇక్కడ కృష్ణుడు ఎలాగో వస్తాడు, వచ్చాక చస్తాడు. అంటే మళ్ళీ ఈ ప్రయత్నం ఈ ప్రయత్నమే అని వాళ్ళని పంపాడు. ఆ తర్వాత మావటివాడిని పిలిచాడు. మావటివాడి చేతిలో పెద్ద అంకుశం పుచ్చుకుని వచ్చాడు. ఈ అంకుశం చూస్తే ఎంత ఏనుగైనా మడిగిపోతుంది. ఏనుగుకి అంకుశమే సరైన మార్గంలో పెట్టేటటువంటి వస్తువు అన్నమాట. సరిగ్గా చెవి దగ్గర పెడతారు అది. ఆ చెవి దగ్గర పెట్టగానే అది హడిలిపోతుంది. ఇంకా మావటి వాడు చెప్పిన మాట వింటుంది, వినకపోతే అది పెట్టి ఒక కోటు ఒడుస్తాడు. ఎక్కడ పడవలో వాడికి బాగా తెలుసు, ఈ చెవికి పక్కన ఉన్నటువంటి ఒక చిన్న రంధ్రం ఉంటుంది, అక్కడ పొడిచాడా అది నిక్కురు మందు. అప్పుడప్పుడు ఈ కుంభస్థలం దగ్గర పొడుస్తారు. ఇలా ఎక్కడ పొడిచి దాన్ని అదుపులో పెట్టాలో మావటి వాడికి బాగా తెలుస్తుంది. అంబష్టుణ్ణి, అంబష్టుడు అంటే మావటివాడు, వాడిని పిలిచాడు ఈయన. రారాహస్తిప కేంద్ర గండమదారా కుండలోద్భాసి గంభీరాలి వ్రజవైన మత్కుబలయా పేడద్విపేంద్రంబుతో. వరి మావటివాడ, మంచి ఏనుగు నా దగ్గర ఉన్నది, దానికి కుబలయా పేడం అని పేరు పెట్టుకున్నాను. ఆ ఏనుగు వచ్చినప్పటి నుంచి నువ్వే దానికి మావటివాడివి. ఆ ఏనుగుకి ఈ గండస్థలం నుంచి చెక్కెళ్ళ నుంచి కిందకి కారుతుంటుంది మదజలం. ఏనుగుకి ఎంత చెమట కారితే చెక్కెళ్ళ నుంచి అది అంత బలమైన ఏనుగు. ఏనుగుకి బాగా తిండి పెట్టామనుకోండి దానికి ఏమిటనమాట, ఈ రెండు వేపుల చెక్కెళ్ళ నుంచి చెమట కారుతుంది. చెమట ఎక్కువ కారకపోతే పాప ఏనుగుకి తిండి సరిపోదని అర్థం అనమాట. అందుకే ఈ గుళ్ళల్లో ఏనుగులకి తిండి ఎక్కువ పెట్టరు, పెడితే బాగా చెమట కారిందంటే దానికి మదం ఎక్కువైపోతుంది. దానికి మదం ఎక్కకుండా ఉండడం కోసమని వీళ్ళు కొంచెం మాడుస్తారు. ఎంతసేపు చూసినా 4 ఆకులే కదా, దానికి రోజుకి 500 అరటిపళ్ళ గెలలు పెడితే సునాయాసంగా తింటాయి తెలుసిన. చూశాను నేను కళ్ళెదురుకుండా.